గుహలో దాగిన గురితప్పని గురుకృప. అలా కొంతకాలం గడిచింది. అక్కడ మనస్థిమితం దొరక్కపోవడంతో అక్కడికంటే ఏకాంతము, ప్రశాంతత ఉండే ప్రదేశానికెళితేనన్న ధ్యానంలో నిలకడ లభిస్తుందేమోనని పూనా వదిలి బొంబాయి రోడ్డు పట్టాడు. కొంతకాలం ఒక బ్రహ్మచారి సాధువును సేవించి బ్రహ్మచర్య ప్రాశస్తాన్ని గురించి, శివోపాసన గురించి నేర్చుకున్నాడు. ఆ సాధువు వద్ద సెలవు తీసుకుని బొంబాయి దిశగా నడుస్తూ కళ్యాణ్ చేరాడు. కొన్ని రోజులుగా ఆహారం లేకపోవటం వల్ల, ఎంతో దూరం నడవడం వల్ల కాశీనాథ్కు విపరీతమైన ఆకలి, నీరసం కలిగాయి. కళ్యాణ్లో ఏ బ్రాహ్మణ గుమ్మం ముందు నిలుచుని భిక్ష అడిగినా ఎవరూ పిడికెడు కబలం పెట్టలేదు. ఆకలికి శోష వచ్చేసింది. నీళ్లతో కడుపు నింపుకొని ఒక చెట్టు క్రింద కూలబడ్డాడు. తన దయనీయమైన స్థితిని తలుచుకొని కుమిలిపోయాడు. దుఃఖం కట్టలు తెరించుకుంది. 19 ఏళ్ల కాశీనాథ్ అలా రోడ్డు పక్కన కూర్చొని రోధిస్తుండడం ఆ దారినే పోతున్న ఓ వృద్ధురాలు గమనించి దగ్గరకొచ్చి విషయం విచారించి ఓదార్చింది. తాను తన జీవితంలో పడ్డ కష్టాలు కాశీనాథ్కి చెప్పి తన తండ్రి వద్ద నేర్చుకున్న ఒక మరాఠీ సూక్తి వినిపించింది. ఆ సూక్తి భావం, ఏమీ దొరక్కపోతే నీళ్లు త్రాగైనా ప్రాణాలు నిలుపుకో, దైవాన్ని ప్రేమించు, నీ దురదృష్టానికి వగవకు, కష్టాలను ఓర్మితో సహించు, భాగ్యదేవత వరించినా నిరాకరించు, కోరికలు త్రెంచుకో, ఏది ఏమైనా మహాత్ముల సాంగత్యం మాత్రం విడవద్దు. ఆ సూక్తి కాశీనాథ్ మనస్సులో ఎంత గాఢంగా హత్తుకుపోయిందంటే ఆ తర్వాత కొన్ని రోజుల వరకు ఆ సూక్తిని ఓ మహామంత్రంలా జపించాడు. ఎన్నో ఏళ్ల తరువాత కాశీనాథ్కు రమారమి అలాంటి ఉపదేశాన్ని షిరిడిలో శ్రీ సాయిబాబా చేయడం గమనార్హం. అంతేకాదు, ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత కాశీనాథ్కు కలిగిన అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని కూడా గమనిస్తే నిస్సందేహంగా ఆ ఉపదేశం సర్వజీవ స్వరూపుడైన సద్గురు సాయినాథునిదేనని అవగతమవుతుంది. అంత చక్కటి ఉపదేశాన్ని అందించి కాశీనాథ్లో వివేకాన్ని, సంయమనాన్ని మేల్కొల్పిన ఆ వృద్ధురాలు అన్నం పెడతానంటే కాశీనాథ్ తిరస్కరించాడు. కారణం, ఆమె బ్రాహ్మణ కులానికి చెందకపోవడమే. ఆకలితో మాడుతున్నా కులాల పట్టింపు మాత్రం వదులుకోలేదు కాశీనాథ్. ఛాందస ఆచార వ్యవహారాలు కాశీనాథ్ నర నరాల్లో ఎలా జీర్ణించుకపోయాయో అనేదానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. కాశీనాథ్ కులాభిమానానికి, ఛాందసానికి ఆ వృద్ధురాలు జాలిపడి ఎలా చేస్తే భిక్ష సులభంగా దొరుకుతుందో ఒక చిట్కా చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. వీధి గుమ్మం ముందు నిలుచుని మగవారిని భిక్ష అడిగే కంటే దొడ్డిగుమ్మం దగ్గరికెళ్ళి స్త్రీలను భిక్ష అడిగితే తేలిగ్గా అన్నం దొరుకుతుందన్నదే ఆమె చెప్పిన చిట్కా. కాశీనాథ్ ఆ సలహా పాటించాడు. అమోఘంగా పనిచేసింది. అంతేకాదు, కాశీనాథ్ జీవిత చరిత్ర పరిశీలిస్తే ఆయన తన జీవితాంతం ఆ చిట్కాను గుర్తుంచుకున్నాడని కూడా స్పష్టమవుతుంది. కాశీనాథ్కి ఇక కళ్యాణ్లో ఉండ మనస్కరించలేదు. కళ్యాణ్ వదిలి ముందుకు సాగాడు. ఇంతలో తన తాతగారిని చూడాలని మనస్సులో గుబులు పుట్టింది. అంతే, మరలా తన ప్రయాణం దిశ మార్చి సతానా వైపు నడవసాగాడు. దారిలో నాసిక్ దాటి ఓ 10 మైళ్ళు నడిచి చాంద్వాడీ సమీపించేసరికి మధ్యాహ్నమయ్యింది. అక్కడ రోడ్డు ప్రక్కనే ఉన్న ఒక శివాలయం కనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ నడుం వాల్చాడు. కనుచూపు మేర దూరంలో దట్టమైన అడవి, దాని మధ్య టీవీగా తలెత్తి చూస్తున్న బోర్ఘడ్ కొండలు కనిపించాయి. ఒక కొండ శిఖరం దగ్గర ఉన్న పెద్ద కొండరాయి మరుగున ఏదో గుహ తోచింది. అప్పటికే హృదయంలో బ్రతుకు మీద రోసి ఉన్న కాశీనాథ్కు ఆ గుహ చేరి అక్కడే మరణించే వరకు ప్రాయోపవేశం చేయాలని తీవ్రంగా అనిపించింది. వెంటనే బయలుదేరి ఆ కొండ చేరి ప్రక్కనే ఉన్న ఒక చెట్టు ఆసరాతో ఎంతో కష్టం మీద నేల నుండి సుమారు 20-30 అడుగుల ఎత్తున ఉండే ఆ గుహను చేరుకున్నాడు. అది సుమారు 4-5 అడుగుల ఎత్తు, 9 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉన్న చిన్న గుహ. అక్కడించి చూస్తే దూరంగా కనిపించే గవల్వాడీ బిల్లుల గుడిసెలు తప్ప ఎక్కడా నరసంచారం లేదు. తన ప్రాయోపవేశానికి అదే తగిన ప్రదేశమని తృప్తిపడి హఠం వేసు కూర్చొని మరణం కోసం ఎదురు చూస్తూ అలాగే 2 రోజులు అన్నం నీళ్లు లేకుండా గడిపాడు. 3వ రోజున ఊరికే కూర్చునడమెందుకని మంత్రజపం చేయడం మొదలెట్టాడు. అలా కూర్చున్న కాశీనాథ్కు అప్రయత్నంగా సమాధిస్థితి లభించింది. దేశకాల పరిస్థితులు, పరిమితులు మనస్సు నుండి అదృశ్యమయ్యాయి. అలా ఎంతకాలం గడిచిందో తెలియదు. కానీ ఎవరో పాము చర్మం ఒలిచినట్లు, తన చర్మం ఒలుస్తున్నట్లు తోచింది. విపరీతమైన భయంతో కూడిన అదరుపాటుతో బాహ్యస్మృతి కలిగింది. చూస్తే తన ప్రక్కన ఎవరూ లేరు. తన చర్మం మామూలుగానే ఉంది. ఆ భయం నుండి తేరుకునేసరికి నాలుక విపరీతమైన దాహంతో పిడచగొట్టుకపోతున్నది. నీటికోసం అరిచినా తన అరణ్య రోధనం వినిపించుకునేవారెవ్వరూ అక్కడ ఉండరని కాశీనాథ్కు తెలుసు. పోనీ వెళ్ళి ప్రయత్నిద్దామంటే కాళ్ళు చేతులు చచ్చుపడిపోయి కదలించలేని స్థితిలో ఉన్నాయి. ఇక చెయ్యగలిగింది లేదు. మరణం తథ్యమని తోచింది. అయినా తానా గుహ చేరింది మరణించడం కోసమేననే విషయం గుర్తుకొచ్చి నిస్పృహతో మళ్ళీ మగతలేకి జారిపోయాడు. ఇంతలో హఠాత్తుగా ఉరుములు మెరుపులతో ఆకాశంలో మేఘాలు కూడి జడివాన కురిసింది. గుహలోకి దారులుగా నీళ్లు రాసాగాయి. వర్షానికి మేలుకున్న కాశీనాథ్ తన ముందు వంగి మడుగుకట్టిన నీటితో నాలుక తడుపుకున్నాడు. కొద్దిగా ఊపిక పుంజుకుని ఆ నీటిని త్రాగాడు. దాహం తీరగానే మగతగా కళ్ళు మూతలు పడ్డాయి. ఆ స్థితిలో ఆయనకొక దివ్య దర్శనమయ్యింది. అందులో తాను నీళ్లు త్రాగేందుకు ఒక కాలువ దగ్గరికి పోతున్నట్లు, ఇంతలో ఒక హిందూ సాధువు, ఒక ముస్లిం ఫకీరు కనిపించి తన శరీరం మీదున్న చర్మాన్ని ఒలిచివేసి లోపల ధగధగ మెరిసిపోతున్న దివ్యదేహాన్ని చూపుతూ, చావాలనుకుంటున్నావా? ఏం, మేం మీ వెంటే ఉన్నాం, మేము నిన్ను చావనివ్వం అని అంటూ అదృశ్యమయ్యారు. కాశీనాథ్కు వెంటనే మెలకు వచ్చింది. తననేదో దివ్యశక్తి అదృశ్యంగా ఉండి రక్షిస్తుందని, అప్పుడప్పుడే తన చావు రాసిపెట్టిలేదని తీర్మానించుకున్నాడు. శక్తి కూడగట్టుకొని అక్కడే నిలిచి ఉన్న నీటితో తన శరీరాన్ని నెమ్మదిగా మర్దన చేసుకున్నాడు. చచ్చుపడిపోయిన అవయవాలు క్రమంగా కొంచెం స్వాధీనంలోకి వచ్చాయి. కానీ అక్కడి నుంచి బయటపడడమెలా? గుహ అంచు చేరి చేతికందిన చెట్టు కొమ్మ పట్టుకొని భగవంతుడి మీద భారం వేసి క్రిందకు దూకాడు. అంతెత్తు నుంచి క్రింద పడ్డా స్వల్పంగా దూకపోవడం తప్పించి ప్రమాదకరమైన గాయాలేమీ తగల్లేదు. లేచి నిలబడే ఓపిక కూడా లేని కాశీనాథ్ నెమ్మదిగా నేలమీద ప్రాకుతూ సుమారు 2 మైళ్ళ దూరంలోని బిల్లుల గుడిసెల దగ్గరికి చేరుకున్నాడు. దయనీయమైన అతని పరిస్థితికి జాలిపడి ఆ బిల్లులు అతనికి ఆహారమిచ్చి ప్రాణం నిలబెట్టారు. ఈసారి కాశీనాథ్కు తన కులం అడ్డురాలేదు. ఆపద్ధర్మంగా భావించి ఆ బిల్లుల చేతి ఆహారంతో ప్రాణాలు నిలుపుకున్నాడు. బాగా కోలుకునే వరకు కొన్ని రోజులు అక్కడే ఉండి ఆ తర్వాత అడవిలో కట్టెలు కొట్టి నాసిక్లో అమ్మి వచ్చిన డబ్బు ఆ బిల్లులకిచ్చి తీర్చలేని వారి రుణాన్ని కొంచెమైనా తీర్చుకున్నాడు. అలా అక్కడ కొన్ని వారాలుండి జూలై 22, 1890 తిరిగి సతానాలో తన ఇల్లు చేరాడు. ఇల్లు చేరాక క్యాలెండర్ చూచి లెక్క కడితే తాను బోర్గఢ్ కొండగుహలో కొన్ని నెలలపాటు సమాధిస్థితిలో ఉన్నాడని తెలుసుకుని తానే ఆశ్చర్యపోయాడు. ఇది బాహ్య దృష్టికి గోచరించే కాశీనాథ్ జీవితం. అయితే తన బాల్య జీవితం గురించి, తనకు కలిగిన వివిధ అనుభూతుల గురించి శ్రీ ఉపాసిని బాబా దృక్పథమేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఒకసారి తన బాల్యాన్ని గూర్చిన స్మృతులను వివరిస్తూ శ్రీ ఉపాసిని బాబా ఇలా అన్నారు.